ఆదిభ్యో బ్రహ్మవిద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో గురుభ్యో నమః. శ్రీ సరస్వతీ జగన్మాతాయే నమః. శ్రీ గణపతయే నమః.
నమో నమో జననాయక, నమో నమో జననాయక ఉమాతనయ భవ కుమారాగ్రజ, నమో నమో గణనాయక సంబతనయ సకలవర్ధసిద్ధి వినాయక, విఘ్ననాశ శుభకర, నమో నమో గణనాయక వేదవేద్య సకలాగమ పూజిత, వేదవేద్య సకలాగమ పూజిత ఆదిదేవ సకలాధారస్థిత, నమో నమో గణనాయక. శ్రీకుచేలపురీ వాసరామ కృష్ణ, శ్రీకుచేలపురీ వాసరామ కృష్ణ వాంఛితార్థఫలదాయక నాయక, వాంఛితార్థఫలదాయక నాయక నమో నమో గణనాయక. ఉమాతనయ భవ కుమారాగ్రజ, నమో నమో గణనాయక.
శ్రోత పరమాత్మానంద స్వరూపులారా, మన ఆత్మానంద స్వరూపులారా, ఇప్పుడు మనం విన్నటువంటి పాట శ్రీ ఏలేశ్వరపు రామకృష్ణయ్య గారు అస్మత్ పితామహులు రచించినది. ఇది గానం చేసింది శ్రీమతి కనకదుర్గ, పరమాత్మ ప్రసాదించినటువంటి అస్మత్ ధర్మపత్ని. మనం ఉత్పత్తి ప్రకరణంలో లీలోపాఖ్యానం చెప్పుకుంటున్నాం. ఈరోజు 3 ఏప్రిల్ 2010, నాలుగవ రోజు ముగింపులో లీలాదేవికి సరస్వతీదేవి ఒక చమత్కారమైనటువంటి సత్యం చెప్తూ వస్తున్నారు. లీలాదేవి, ఈ సృష్టికి ముందు దృశ్యం లేదు, మరొక రహస్యం చెప్పనా, ఇప్పుడు లేదు, మరి ఇంకెప్పుడు లేదు, ద్రష్ట మాత్రమే ఉన్నాడు. ద్రష్ట కేవల పరిశుద్ధ పరమాత్మ స్వరూపుడే ఉన్నాడు. ప్రతి జీవుడు అటువంటి పరమాత్మ స్వరూపుడే. ఈ జగత్తు గాని, నీవు నేను ఇటువంటివన్నీ కాని, ఇటువంటి పదార్థాలు కాని స్వప్న సదృశ్యం వంటివే గాని వాస్తవానికి కావు. స్వప్నంలో కనిపించిన నీవు నేను నిజమా అనట్లే జాగ్రత్తలో కూడా అటువంటిదేనమ్మా. ఇటువంటి అవగాహనయే బోధాభ్యాసం అంటున్నాం. బిడ్డ, నువ్వు ఈ దృశ్యాన్ని చూచి ఏర్పడుతున్నటువంటి రాగము ద్వేషము, ఇష్టము అయిష్టము, ఇటువంటివి పరిమిత దృష్టిలకు కించిత్ అతీతత్వాన్ని సంపాదించమ్మా. ఈ దృశ్యం పట్ల రాగద్వేషములు చెల్లించినంత కాలం మూఢత్వం పోదు, దృశ్యము అసంభవం అనేటువంటి అవగాహన కూడా రాదమ్మా. ఈ దృశ్యము కేవలము స్వప్నం వంటిది, లేక మనం చూచే ఒక సినిమా వంటిది, లేక నవలలోని ఒక కథా విధానం వంటిది, కథ చదివేవాడు ఏ విధంగా కథలోని సంఘటనలు వచ్చి పరిమితుడు కాడు అఫెక్ట్ కాడు, అట్లాగే ఈ దృశ్యం కూడా ఈ జగత్ అనబడి దాన్ని కూడా అనేటువంటి విషయం సరస్వతి దేవి చక్కగా లీలాదేవికి బోధించింది. ఆ విధంగా నాలుగో రోజు విచారణ ముగించడం జరిగింది. ఇక మనం ఐదో రోజు విచారణలో ప్రవేశ వశిష్ఠ మహర్షి ప్రారంభిస్తున్నారు. రామచంద్ర సభితులారా, మీరందరూ చక్కగా వింటున్నారు కదా, ఆ రాత్రి ఆ విధంగా లీలాదేవి సరస్వతి దేవి సంభాషించుకుంటూ ఉన్నారు. ఆ పక్కనే ఉన్నటువంటి అంతఃపుర పరిజనులు గాఢ నిద్రా పరవశులై ఉన్నారు. ఒక పక్క పద్మిని దేహం వారని పూలతో కప్పబడి ఉంది. అప్పుడు కొద్దిసేపు అయిన తర్వాత సంభాషించుకున్న తర్వాత ఆ ఉభయులు కూడా అంటే లీలాదేవి సరస్వతి దేవి కూడా సమాధి నిష్టను ఆశ్రయించి నిశ్చల శరీరులు అయ్యారు. వారి కాంతి ప్రశాంతత్వంతో అతీతత్వంతో ఆహ్లాదంతో ఒక మౌనమైన ఆనందంతో ప్రజ్వలిస్తూ ఉన్నాయి. వారి ఇంద్రియ వ్యాపారాలు అన్ని స్తంభించి ఉన్నాయి. వారు చెక్కబడినటువంటి శిల్పంలాగా నిశ్చల స్వరూపులయ్యారు. సూక్ష్మ భావములు పొందారు, సూక్ష్మ దేహధారులయ్యారు. భావనయే మా దేహం కదా అనేటువంటి ఒకనొక ఉత్కృష్ట అనుభూతి స్థితిని పొందారు, తక్కిన స్థితిని పొందారు. అప్పుడు నేను నీవు జగత్తు ఇదంతా మిథ్యయే కదా, స్వప్నంలోని విశేషం వంటిదే కదా అనేటువంటి భావన వాళ్ళు కలిగి ఉన్నారు. ఒక అవగాహన, ఒక సంతృప్తిగా అయినటువంటి స్థితిని వాళ్ళు కలిగి ఉన్నారు. అహం జగత్ ఇది భ్రాంతి దృశ్యస్యావనుద్భవ దృశ్యస్యావనుద్భవ యదా తాభ్యామవగతత్వాత్వం తాభావనాత్మక అత్యంత అభావనాత్మక తదా దృశ్య పిశాచో అయం అలమస్త్రంగతో ద్వయో. నేను ఈ దృశ్య జగత్తు నేను అనబడేది అంటే ది ఎక్స్పీరియన్స్ సార్. ఈ దృశ్యానికి ఇద్దరు ఉన్నారండి, ఒకళ్ళు ద్రష్ట, రెండు దృశ్యం. అంటే దృశ్యాన్ని నేను అంటున్నాం, నేను అనబడే దృశ్య ద్రష్టని, నేను అనబడే ద్రష్ట. ఈ దృశ్యము కూడా అత్యంత మిథ్యయే కదా అని వాళ్ళు ఎప్పుడైతే భావన కలిగి ఉన్నారో వాళ్ళకు ఉండేటువంటి దృశ్య పిశాచ్యం చూచారు, అది కాస్త తొలగిపోయింది. చూచావా రామచంద్ర, ఈ జగత్తు అనేటువంటి దృశ్య పిశాచ్యం ద్రష్టత్వాన్ని వహించినటువంటి ఆత్మస్వరూపుడైనటువంటి జీవుని ఎంతగా మోహింపజేస్తుందో చూసావా. వాస్తవానికి ఈ దృశ్యంలో ఒక వస్తువు కాదయ్యా ఏ జీవుడు కూడా. సరే, ఇప్పుడు వాళ్ళిద్దరి గురించి మరి కొంత కొనసాగిద్దాం. ఆ ఇద్దరు ద్రష్ట దృశ్య దర్శన భావాల నుంచి త్రిపుటి నుంచి విడిపడిపోయారు. నిర్విషయము శూన్యము అయినటువంటి ఆకాశం ఏ విధంగా ఉంటుందో అలాగే పరమశాంత భావనను వహించారు. వాస్తవానికి సరస్వతీ దేవి అశరీరి అయినప్పటికీ తన యొక్క భక్తురాలు లీలాదేవికి యొక్క బుద్ధిని సునిశ్చితం చేయడానికి ఆవిడ జ్ఞానమయం చేయడానికి స్థూల సూక్ష్మ దేహాలు తాల్చడం అక్కడ ధారణ చేయడం జరిగింది. ఇక లీలాదేవి అమ్మవారు సరస్వతీదేవి యొక్క జ్ఞానవాక్యాలు వినటం చేత భౌతిక దేహ అభిమానాన్ని మొదలంట్లా త్యజించినది సూక్ష్మ శరీరధారియే అవతరించింది. భావన శరీరధారియే అవతరించింది. కాబట్టి భావనకు దేహం కావాలనుకుంటాం, కాదండి. దేహం ఉండాలంటే భావన ఉండాలి. భావనకు దేహం అనేది ఒక ఉపకరణం వంటిది. అంతేగాని దేహానికి భావన ఉపకరణ కాదండి. దేహానికి ఏ కర్తృత్వం లేదు. భావించు వానికే కర్తృత్వం అనేది. భావనకు కూడా భావించు, అది కూడా భావన కూడా జడమే. భావించేవాడు ఉంటే కదా, భావించేవాడు ఒక్కడే చైతన్య స్వరూపం. ఈ విధంగా వారిద్దరూ కూడా మేము భావనకు ఆవల ఉండి భావనయే స్వరూపంగా కలవాలము కదా అనేటువంటి ఒక అనక ధారణం చేశారు. ఇక ఆ స్థితిని శాస్త్రం ఏం చెప్తుందండి, ఆతివాయిక దేహధారణ అంటారండి. అప్పుడు ఇక వాళ్ళిద్దరూ కూడా ఆ పరిమితమైనటువంటి గృహాకాశం నుంచి చిరాకాశ స్వరూపులై తమ యొక్క పూర్వ తత్పూర్వ జ్ఞానాన్ని అనుసరించి చిత్తవృత్తిని సహాయంతో విహారం చేయడం ప్రారంభించారు. వారి ఇప్పటి శరీరం పాంచభౌతికం కాదు. అయినప్పటికీ పూర్వానికి సంబంధించిన సమాచారం వారి సంకల్పంలో మనస్సులో ఏర్పడిందే ఉంది. అంతేకాదు వారిద్దరూ కూడా ఆమె అమ్మవారు, వీరు భక్తులు కదండి. అందుకని పరస్పర స్నేహ దృక్కులతో ఒకరినొకరు చూసుకుంటూ ఉన్నారు ఆ భావనా దేహంతో. ఆ విధంగా వారు చేతులు కలుపుకుంటూ దూర దూర ప్రదేశాలు దాటుకుంటూ ఆకాశాన్ని వీక్షించారు. ఆ ఆకాశం పరమ ప్రశాంతంగా, మహాసముద్రంలాగా అత్యంత విస్తారంగా, గంభీరంగా, నిర్మలంగా, కోమలంగా ఉన్నది. అది వారి చిత్తంను ఆహ్లాదపరుస్తూ సుందరంగాను సుఖదాయకంగాను ఉన్నది. వారిద్దరూ కూడా తమ ప్రయాణం ప్రారంభించారు కదండి. ప్రయాణం చేస్తూ మధ్య మధ్యలో కొన్ని కొన్ని దేవతా సౌధాల్లో విశ్రమించారు. మరికొంతసేపు శూన్య మార్గంలో ప్రయాణం చేశారు. అనేక జగత్తులు దాటారు. ఎన్నో లోకాలు, ఎన్నో జగత్తులు వాళ్ళకి దోవలో తారసపడ్డాయి. ఎన్ని జగత్తులు వాళ్ళకి కనిపిస్తున్న ఆకాశం యొక్క శూన్యత్వాన్ని ఏమాత్రం కించిత్ కూడా నింపలేకపోతున్నాయి. వారు అలా మార్గంలో వెళ్తున్నారు. కొన్ని చోట్ల దేవతలు, కొన్ని ప్రదేశాల్లో రాక్షసులు సంచరిస్తున్నారు. కొన్ని కొన్ని ప్రదేశాల్లో ఇటు దేవతలు, రాక్షసులు, అశరీరులై సంచరిస్తూ ఒకరినొకరు గుర్తించలేకపోతున్నారు. ఇంకొన్ని చోట్ల కోష్మాండ రాక్షస పిశాచి మండలంలో వాళ్ళు గమనించారు. మరికొన్ని చోట్ల ధాకిని అనేటువంటి జాతి వారి నృత్యాన్ని చూశారు. దేవతా స్త్రీలు గానం చేస్తూ ఉండగా విన్నారు. అనేక రుద్రపురాలు, బ్రహ్మపురాలు దోలో వాళ్ళు కనిపించాయి. మాయా నిర్మితమైన పట్టణాలు, కదలికలు లేనటువంటి సరోవరాలు, సిద్ధుల స్థానాలు వారికి తారసపడ్డాయి. కొన్ని కొన్ని ప్రదేశాల్లో కేవలం చీకటి మాత్రమే ఉన్నది. ఇంకొన్ని ప్రదేశాల్లో కేవలం పగలు మాత్రమే ఉంది. ఇవన్నీ వారిద్దరూ గమనిస్తూ అలా సాగిపోతున్నారు. మధ్య మధ్యలో ఆకాశ మండలంలో ఆదివాసిక దేహంతోనే విశ్రమిస్తున్నారు. ఆ జ్ఞప్తి దేవత అయినటువంటి సరస్వతి కల్పనా బలాన్ని అనుసరించి ఆయా భూ ప్రదేశాలు, లోకాలు, దేవతలు, రాక్షసులు ఉన్నటువంటి ఆయా ప్రదేశాలు నీలకు కనిపిస్తూ వచ్చాయి. ఓ రామచంద్ర, ఇప్పుడు ఈ భూమండలం గురించి కొన్ని విశేషాలు చెప్తాను నేను. ఈ భూమండలం 8 దిక్కుల చేత ఆవరించబడింది కదా. అటువంటి ఈ భూమండలంపై మనం దోమల గుంపులాగా జీవరాశులను చూస్తున్నాం. ఇటువంటి భూమండలం ఆవల లవణ సముద్రం ఉంది. దాని కావాల క్షీర సముద్రం ఉంది. ఆ తర్వాత ఒక ద్వీపం ఉంది, ఆ ద్వీపాన్ని కుశ ద్వీపం అంటారు. దాని ఆవల నదీ సముద్రం ఆవరించింది. ఇంకా ఆవలో పోతే ఒకనక ద్వీపం, పెద్ద ద్వీపం ద్వీపం ఉంది. ఆ ద్వీపాన్ని క్రౌంచ ద్వీపం అంటారు. ఆ తర్వాత ఇక్షు సముద్రం ఉంది, దాని చుట్టూ మంచినీటి సముద్రం ఉన్నది. ఆ తర్వాత ఒక రకం సుదీర్ఘమైనటువంటి బిలం ఉన్నది. ఆ బిలంలో ప్రవేశిస్తే ప్రవేశించిన వారు పాతాళ లోకం చేరుతారు. ఆ బిలం ఆవల 10 రెట్ల విస్తీర్ణం కలిగినటువంటి అరణ్యం ఉంది. ఆ అరణ్యంలో జీవరాశులు లేరు. ఇటువంటి విశేషాలన్నీ వాళ్ళు చూస్తూ ఉన్నారు. క్రమక్రమంగా ఇట్లా ప్రయాణిస్తూ ఒకనొక బ్రహ్మాండంలో ప్రవేశించారు. ఆ బ్రహ్మాండం మధ్య భాగంలో ఒక భూభాగంలో ప్రవేశించారు. ఆ భూభాగంలో గిరి అనే గ్రామంలో ప్రవేశించారు. ఆ గిరి గ్రామంలో విశేషాలు వారికి కనపడ భాగే ఇది వరవన్యౌతతో బ్రహ్మాండ మండలా నిర్గత్యాన్యదను ప్రాప్తే యత్ర తద్బ్రాహ్మణాస్పదం. ఈ ప్రకారంగా ఇరువురు స్త్రీలు కూడా ఆ గిరి గ్రామంలోని బ్రాహ్మణ గృహం ప్రవేశించారు. ఆ వెళ్ళి ఎలా ఉందంటే ఉత్సవరహితంగా ఉంది. ఉత్సవరహితమైనటువంటి ఒక నగరంలా ఉంది, డ్రై టౌన్షిప్ లా ఉంది. అప్పుడే చాలా గొడవలు జరిగి ప్రశాంతతతో నిండినటువంటి ఒక పట్టణంలాగా ఉంది. ఆ ఇంట్లో స్త్రీలు ఎంతో దుఃఖంతో విలపిస్తున్నట్టు కనిపించారు. ఆ గృహం చూస్తుంటే పడిపోయి కూలిపోయిన చెట్టు ఎలా ఉందో ఆ గృహం యొక్క రూపం ఆ విధంగా ఉంది. ఎప్పుడైతే ఆ గిరి గ్రామంలోని వశిష్ట బ్రాహ్మణ గృహం ప్రవేశించిందో ఆ లీలాదేవి కొంత మితపూర్వపు వాసనల ప్రభావం చేత కొంచెం అజ్ఞాన చేత ప్రభావితం అయింది. ఇక ఉపలాటం అణచిపెట్టుకోలేకపోయింది. అంతకుముందు అక్కడ జీవించి ఉంది కదండి అనేక సంవత్సరాలు. అందుచేత వాటికి సంబంధించిన సంస్కారాలు ఆవిడ మనస్సును వశం చేసుకోవటం ప్రారంభించాయి. ఇక లీలాదేవి అక్కడ అంటోంది, ఆహా నా బంధువులందరూ ఎంత దుఃఖం పొందుతున్నారు అని పక్కన సరస్వతి వైపు అమ్మవారి వైపు చూచి నమస్కరిస్తూ ఒక్కసారి కళ్ళు మూసుకుని, ఇక్కడ ఉన్న నా బంధువులు నన్ను ఈ అమ్మవారు సరస్వతి దేవిని చూడగలిగేదరు కాక అని చిత్తంలో అనుకున్నదండి, సంకల్పించింది లీలాదేవి. అంతే, ఆ ఇంట్లో బంధువులు ఆ ఇద్దరిని తమకు ఎదురుగా చూడగలిగారు. ఆహా ఈ స్త్రీమూర్తులు ఎవరు, దేవతా స్త్రీలో ఉన్నారు అనుకోవడం ప్రారంభించారు. వారిని చూడగానే అక్కడ చుట్టుపక్కల ఉన్న బంధువులందరూ ఆశ్చర్యంగా అటువైపు వచ్చారు. వారి రాకతో ఆ గృహంలోని దుఃఖమంతా మటుమాయమైపోయింది. వాతావరణం అంతా అత్యంత ప్రకాశవంతమైంది. ఆ ఇద్దరి స్త్రీల చల్లని చూపుల చేత ఆ పరిసరం అంతా ప్రశాంతత పరమానందం పొంది. ఇంతలో ఆ ఇద్దరి స్త్రీలు నిరుతున్న స్థలానికి వశిష్ఠ బ్రాహ్మణుడి అరుంధతి దంపతుల, అంటే ఈ లీలాదేవి యొక్క పూర్వజన్మకు సంబంధించినటువంటి పెద్ద పుత్రుడు జ్యేష్ఠ శర్మ వారిద్దరికి వారిద్దరిని సమీపించి, ఓహో ఎవరో మహనీయులు, ఎవరో దేవతా స్త్రీలు వంటి వారు ఇక్కడ మన ఇంటికి వచ్చారు కదా అని వారికి పుష్పాంజలి సమర్పించి వారి పాదాలకు నమస్కరించాడు. నమోస్తు నమోస్తు వనదేవీభ్యాం ఇచ్చుక్వా కుశమాంజలిం తత్యాజ్యాస్త శర్మాధ సార్ధం గృహజనేన సహ పపాద పాదయోర్గే తయోర్ద్వై కుసుమాంజలిః. వారిద్దరికీ సాష్టాంగ నమస్కారాలు. వారి పాదాలకు నమస్కరిస్తూ సాష్టాంగ నమస్కారం పంపించారు. వారికి చక్కటి ఆసనాన్ని ఇచ్చారు. ఉభయ నీల సరస్వతులు చక్కగా ఆసీనులు అయినారు. అప్పుడు జ్యేష్ఠ శర్మ అంటున్నాడు, ఓ వనదేవతలారా, మీకు సుస్వాగతం. జయత్రం వనదేవ్యౌ నో దుఃఖనాశార్థమాగతే. ఓహో, ఓ వనదేవతలారా, అత్యంత దుఃఖితులమైనటువంటి మాకు మమ్మల్ని మాపై కరుణించి మా దుఃఖాన్ని తొలగించడానికి ఇటు ఏం చేశారా? ప్రాయ పరిపరిత్రాణమేవ కర్మత్మికులైన వారికి ఎవరైనా కష్టాల్లో ఉంటే వారిని రక్షించడం వారి ధర్మం, సహజ ధర్మంగా ఉంటుంది. అందుచేత మా మీద ప్రేమతో మీరు వచ్చారు కబోలు. అప్పుడు సరస్వతీదేవి, నాయన బిడ్డ, ఈ గృహంలోని వారంతా ఏదో దుఃఖాన్ని పొందినట్లున్నారు. ఇదంతా దుఃఖ వాతావరణంగా మాకు కనిపిస్తోంది. కారణం ఏమిటి? మీకు వచ్చిన కష్టం ఏమిటి అని అడిగి. అప్పుడు జ్యేష్ఠ శర్మ అంటే వశిష్ఠ బ్రాహ్మణ అరుంధతుల, అంటే వీరు సప్తఋషుల్లో వశిష్ఠులు అనుకోకండి, ఎవరో ఒక ఆయన వశిష్ఠుడిని పెట్టుకున్నారు, ఆయన భార్య పేరు కూడా ఇన్సిడెంట్లీ గా అరుంధతి అయింది అనమాట. వారిద్దరి పుత్రుడైనటువంటి జ్యేష్ఠ శర్మ సరస్వతీదేవి యొక్క అమృత వాక్కులు విని మీకు వచ్చిన కష్టం ఏమిటి నాయనలారా నాయన అని అడిగితే నేను జ్యేష్ఠ శర్మ కలుగుతున్నాడండి, అమ్మలారా, ఈ మా గృహానికి మీరు వేయించేయటం మాకు చాలా ఆనందం, మీకు సుస్వాగతం. మా ఈ ఇల్లు ఉన్నది చూచారు, ఇది ఈ మధ్య వరకు ఎల్లప్పుడూ అతిథులకు ఆశ్రయమై ఉండేది, ఎన్నో బంధువులకు తదితరులకు మర్యాదలకు ఆధారమై ఉండేది. ఇంతమంది దీనులు ఈ ఇంటికి వచ్చి సహాయం పొందుతూ ఉండేవాళ్ళు. మా తల్లిదండ్రులు ఈ ఇంట్లో సంచరిస్తూ ఉంటే ఈ పరిసరం అంతా దేవలోకంలోని నందనవనంలా ఉండేది. ఎనిమిది రోజుల క్రితం మా తల్లిదండ్రులు ఇక్కడే ఈ ఇంట్లోనే స్వర్గస్థులయ్యారు. ఇంకా మా సంగతి ఉంది చూశారు, మాకు ఈ లోకంలో శూన్యమే మిగిలింది. నాలుగైదు రోజుల క్రితం వారి దహన సంస్కారాలు కూడా చేశాం. చూడండి, అటు ఆ పక్షులు ఇంకా మా తల్లిదండ్రుల మృతదేహాన్ని గుర్తు చేసుకుని ఎంత కరుణతో రోధిస్తున్నాయో. ఈ గిరిగ్రామ వాసులంతా ఇంకా నెత్తి నోరు బతుకుని మా తల్లిదండ్రులు మరణించారే అనేటువంటి దుఃఖాన్ని పొందుతున్నారు. కొందరు బంధువులైతే వారి మీద ప్రేమతో గౌరవంతో మమకారంతో తిండిని కూడా మానేశారు. వీధులు కూడా ఎంత నిర్మానుష్యంగా ఉన్నాయో చూచారా? ఇదంతా ఎందుకనుకున్నారు? మా తల్లిదండ్రుల పట్ల వారి ఇక్కడ పురజనులకు వచ్చినటువంటి దుఃఖం వల్ల. మా తల్లిదండ్రుల వియోగంతో మా అంగములు కూడా నిస్సారమయ్యాయమ్మా. మాకు పుష్ప సుగంధం కూడా దుర్గంధంలాగా అనిపిస్తోంది. బహుశా మా తల్లిదండ్రులు ఎప్పుడైతే స్వర్గంలో ప్రవేశించారో అక్కడ ఆ స్వర్గం కూడా అత్యంత పావనం అయి ఉంటుంది. అమ్మలారా, ఈరోజు ఎనిమిదవ రోజు మా తల్లిదండ్రులు పోయి అయితే మాకు శుభదినం అనే అనుకుంటున్నాం. మీ వంటి మహాత్ముల దర్శనం ఈ రోజు లభించింది మాకు. మా గృహానికి మీరిద్దరూ వేయించేశారు. మీ దర్శనం మాకు వృధా కాదు కదా. మీరు తప్పకుండా మీ దర్శనంతో మా దుఃఖం పోతుంది అని మేము అనుకుంటున్నాం. మీకు నమస్కరిస్తున్నాం అనగానే వారి తదితర సోదరులు సోదరి సోదరిలు బంధువులు అమ్మవారికి అమ్మవారికి లీలావతికి నమస్కరించారు. ఎందుకంటే అప్పుడు వాళ్ళు దేవతా స్త్రీలా అనిపించారు. అదంతా వింటున్నటువంటి లీలావతి సరస్వతి అర్థయుక్తంగా చూసింది. తన కుమారుడైనటువంటి జ్యేష్ఠ శర్మ నుదురును ప్రేమగా స్పృశించింది. ఆమె లీలావతి యొక్క హస్త స్పర్శ చేత ఈ జ్యేష్ఠ శర్మ ఇప్పటి జన్మ కుమారుడు కాదు కదమ్మా, కాదు కదండి, క్రితం జన్మ కుమారుడు, ప్రేమగా స్పృశించింది ఆయన యొక్క నుదురు. ఒక తల్లి తన బిడ్డ దుఃఖంలో ఉన్న తన బిడ్డ యొక్క నుదురు స్పృశించినట్టు ఆమె యొక్క హస్త స్పర్శ చేత ఆ జ్యేష్ఠ శర్మ యొక్క దుఃఖం అంతా తొలగిపోయింది. అప్పుడు రామచంద్రమూర్తి గారు అడుగుతున్నారు, హే వశిష్ఠ మహర్షి, మీరు చెప్తున్నటువంటి సంఘటనని వింటూ వింటూ ఆ సంఘటన విషయంలో ఓ చిన్న అనుమానాన్ని మీ ముందు వ్యక్తీకరిస్తున్నాను. తయాస్య లీలయా మాత్ర పుత్రస్య జ్యేష్ఠ శర్మణః కస్మాన్న దర్శనం దత్తం మోహం తావన్నిరాకురు. ఆ తల్లి అయినటువంటి లీలాదేవి నేనే క్రితం జన్మలోని అరుంధతినై ఇతనికి తల్లినై ఉన్నాను కదా అనే విషయం తెలుసు కదా. ఆ లీలాదేవి తన యొక్క అరుంధతి రూపాన్ని జీవించవచ్చు కదా, అలా జీవించలేదే, తాను లీలావతిగానే ఉండి ఆ విధంగా ఆ బిడ్డ పట్ల ప్రేమ జీవిస్తోంది. వశిష్ఠ మహర్షి చెప్తున్నారు, ఓ రామచంద్ర, అసలు ఈ సృష్టి యొక్క చమత్కారం కొన్ని విషయాలు చెప్తాను. ఈ దృశ్యం యొక్క చమత్కారం, దృష్టి అనే దాన్ని బట్టి కదా సృష్టి అనుభూతం అయ్యేది. ఇటువంటి దృష్టిని మనం రెండు రకాలుగా చేసుకుంటాం, మనం విభజించుకోవచ్చు. ఈ దృశ్యాన్ని భౌతిక దృష్టితో చూస్తున్న వాళ్ళకి ఇక్కడ అనేక పదార్థాలు, నీవు, నేను, అతడు, అయిన వాళ్ళు, కాని వాళ్ళు, ఇష్టమైన వాళ్ళు, అయిష్టమైన వాళ్ళు, బంధువులు, బంధువులు కాని వాళ్ళు, ఇటువంటి విశేషాలతో కనబడుతుంది. ఎవరికి, ఎవరైతే ఈ దృశ్యాన్ని భౌతిక దృష్టితో చూస్తారో రామచంద్ర, అదే జ్ఞాన దృష్టితో ఈ దృశ్యాన్ని చూస్తూ ఉంటారు అనుకో, అంటే ఆత్మదృష్టి యొక్క అభ్యాస యోగం అవలంబించి అటువంటి వారు ఈ జగత్తుని ఎలా చూస్తారు, ఎలా చూస్తారు, జ్ఞానం ఏ విధంగా చూస్తారు అంటే ఇదంతా పరమాకాశము ఆత్మసత్తా యొక్క చమత్కారమైన రూపంగా వాళ్ళకి కనపడుతుంది. పాంచ భౌతిక దృష్టి ఉన్నంత వరకు అసత్పదార్థాలు కూడా, అంటే వాస్తవానికి లేనివే అయినప్పటికీ కూడా అవన్నీ ఉన్నట్లే తోచుతూ ఉంటుందయ్యా. మాయ యొక్క చమత్కారం అదే. మరి చూడు, ఓ పిల్లవాడు, ఇద్దరు పిల్లలున్నారు, ఓ పిల్లవాడు వాళ్ళ అమ్మ ఎవరో గొప్ప నాయన రాత్రి పూట అల్లరి చేయకూడదు, హాయిగా పడుకోవాలి, బయటికి వెళ్ళకూడదు, బయట దయ్యం ఉంటుంది, ఆ దయ్యం భయపెడుతుంది, అందుచేత అల్లరి చేయకుండా హాయిగా పడుకోవాలి అని చెప్పాడు. ఆ రెండో పిల్లవాడికి వాళ్ళ అమ్మ ఇంకో చోట కూర్చోబెట్టి, నాయన భయపడుతున్నావేంటి, దయ్యాలనుకుంటున్నావా, దయ్యాలనేవి లేవు, ఇదంతా మాయ, దయ్యాలు ఏమి చేయవు, ఎక్కడెవరు లేవు, నువ్వు హాయిగా ఉండు నాయన అని చెప్పింది ఇద్దరు పిల్లలకి. ఇప్పుడు ఈ ఇద్దరు ఒక పిల్లాడికి, రెండో పిల్లాడికి. ఇప్పుడు ఈ ఇద్దరు పిల్లలు చీకటి వైపు చూశారు, రాత్రి చీకటి పడింది, చీకటి వైపు చూశారు. మొదటి పిల్లాడు వాళ్ళ తండ్రి దయ్యం గురించి, ఏతాళిన ఆకారం గురించి చెప్పడం చేత ఆ ఎదురుకుండా చీకట్లో ఏదో చెట్టు కదులుతూ ఉంటే దయ్యమే తలకాయ తిప్పుతోంది అని కేవలం అరవడం ప్రారంభించాడు. రెండో వాడు, దయ్యం అది ఉండదు కదా, గాలి చేత చెట్లు కదులుతూ ఉంటే ఇలా అనిపిస్తుంది కదా, మా నాన్న చెప్పాడు కదా, అక్కడేం లేదు అనేటువంటి దృష్టితో చూస్తున్నాడు. మొదటి పిల్లవాడికి ఏమో అక్కడ దయ్యం కనిపించింది, రెండో పిల్లవాడికి అక్కడ ఏదో చెట్టు చీకటిలో చెట్టు కదలిక అని అంటే తెలియవచ్చింది. అంటే ఇద్దరికి రెండు దృష్టిలతో చూచారు కాబట్టి రెండు రకాలుగా కనిపించింది. అలాగే ఈ జగత్తును కూడా జ్ఞాన దృష్టి చూసే వాళ్ళకి ఒక రకంగా, భౌతిక దృష్టితో చూసే వాళ్ళకి మరొక రకంగా కనిపిస్తూ ఉందయ్యా. ఇప్పుడు కళల్లో ఒక ఆయనకి ఒక భవనం, నేను కదా ఈ భవనం ఓనర్ ని అనుకున్నాడు కళ్ళలో. ఆ తర్వాత క్రమంగా అక్కడ ఏదో సంచారం చేశాడు, మనుషులతో మాట్లాడాడు, ఒక ఏరే అంతా జరిగింది. ఇదొక మెళుకు వచ్చింది. మెళుకు వచ్చిన తరువాత కళలో చూసిన భవనం ఎక్కడున్నది అని వెతుకుతాడా? ఏమాత్రం వెతకడు కదా. ఎందుకని కళలో చూసింది నిజం కాదని తెలుసు కాబట్టి. అలాగే జ్ఞానులు కూడా ఈ సంబంధములు, బాంధవ్యములు, వ్యవహారముల పట్ల వీటి యొక్క అసత్యత్వము, స్వప్నశీలత్వము గమనించి ఉంటారు కాబట్టి అయ్యో వాళ్ళు బంధువులే, వాళ్ళు ఏమయ్యారో, వీళ్ళు ఏమయ్యారో అనేది జ్ఞాన దృష్టికి ఉండదు. ఎందుకని ఆత్మ విషయ జ్ఞాన దృష్టి చేత ఇక్కడ కనపడే పదార్థాలన్నీ కల్పితము, మిథ్య, అంటే ఒకటింటే ఇంకోటి చూడటం, ఇట్లా గోచరిస్తాయి. పైచిరోగం కలిగిన వాడికి పరిసరాలన్నీ గుర్ర తిరుగుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది కదా. అట్లాగే ఈ దృశ్యం కూడా ఇది సత్యమా అనుకున్న వాళ్ళకి సత్యము వలె ఘనీభూతమై అనుభూతం అవుతూ ఉంటుంది. ఒక విషయం గుర్తుంచుకో రామచంద్ర, ఈ భూమి మొదలైనటువంటి సర్వ పదార్థాలు కూడా భావన చేయువాడు, భావన, ఈ రెండింటి సంబంధం చేతనే అనుభూతం అవుతోంది. అంతేగాని ఇవన్నీ స్వతసిద్ధంగా ఏమాత్రం లేదు. వాస్తవానికి ఇదంతా ఆత్మ యొక్క ప్రత్యక్ష రూపమే అని అన్నిసార్లు చెప్పుకున్నాం కదా. అటువంటి బుద్ధిని పెంపొందించుకున్న వారికి ఈ ఎదురుకుండా ఉన్నటువంటి నేను నీవు ఇదంతా ఆత్మ యొక్క చమత్కారము, నేను ఆత్మసత్తాను ఈ రూపుగా చూసుకుంటున్నాను అని అనేకంగా కనిపిస్తుంది. అదంతా ఆత్మగా అనిపిస్తూ ఉంటుంది, ఆత్మసత్తాగా అనిపిస్తూ ఉంటుంది, పరమాత్మసత్తాగా. కాబట్టి స్వప్న అంతర్గత ద్రష్టని జీవుడు అన్నాం. స్వప్నం ఎవరితో ఆయన్ని పరతత్వం, పరమాత్మ అని ఇదివరకు చెప్పుకున్నాం కదండి. అటువంటి పరమాత్మ దృష్టిని నిశ్చలమైనప్పుడు ఈ జగత్తు కేవలం తాను చూచే ఒక తన యొక్క కల్పన చే ఏర్పడిన ద్రష్ట యొక్క సంకల్ప సిద్ధి మాత్రమే అన్న భావనతో ఈ దృశ్యాన్ని చూస్తాడు జ్ఞాని. స్వప్నంలో కనిపించేటువంటి ఆకాశము, భూమి, జనులు, దయ్యాలు, ఇంకో వస్తువు, ఇవన్నీ కూడా శూన్య స్వప్న సదృశ్యమే కాబట్టి అవి శూన్య రూపమే అయి ఉన్నాయి కదా. అయితే శూన్య రూపం అయినప్పటికీ జాగ్రత్తలోకి వచ్చేసరికి కొన్నిటి ఇంప్రెషన్స్ క్యారీ అవుతూ ఉంటాయి. ఒకరు స్వప్నంలో పులిని చూచి తెల్లారి లేచి కేకలు పెట్టవచ్చు. మరొకడు స్వప్నంలో సుందర స్త్రీని చూచి భౌతిక దేహ స్ఖలనాన్ని పొందవచ్చు. జాగృత్ స్వప్నము ఈ రెండు స్వప్నతుల్యమే, ఊహ చేత అనుభవించబడేవే అని గమనించవయ్యా.
బాలోమైవ నివేతాళం మ్రియమాణో అంబరేవనం కేశోండ్రకం ఖమన్యస్తు ఖమన్యో వేత్తి మౌక్తికం.
ఒక పిల్లవాడు ఆకాశం వైపు చూచి అక్కడ భేతాళుడు, పెద్ద దయ్యమో చూస్తూ ఉంటాడు. అలాగే మరణించబోయేవాడు తన చుట్టూ జలపాతం, వాయు ప్రవాహ ప్రహారం ఇవన్నీ జరుగుతున్నట్టుగా అనుభవిస్తూ ఉంటాడు. ఇంకొక మూర్ఛలో ఉన్నవాడు నేను ఇహలోకం వదిలి పరలోకంలో ఉన్నాను అనేటువంటి భావన పొందుతూ ఉంటారు. అలాగే కొందరు పిచ్చివారు ఎప్పుడో ఏదో జ్ఞాపకానికి సంబంధించిన ఒక ఆవేశం, అంటే ఎవరి మీద కోపం, ఇప్పుడు ఎక్కడో బజార్లో తిరుగుతూ ఎదురుకుండా కనబడేవాడు ఆ ఇదివరకు చూసిన శత్రువు వంటి వాడే, శత్రువే అతడే అనేటువంటి ఆవేశం పొంది ఒక్కొక్కసారి రాళ్లు వీసడం ఇంటిని కూడా చేస్తుంటారు. అలాగే చక్షు రోగం ఉన్నవాడికి, మెల్లకన్ను ఉన్నవాడికి ఒక వస్తువు ఒకటే అయినప్పటికీ అనేకంగా కనిపిస్తూ ఉంటుంది. అలాగే అజ్ఞాన ఆవేశం చేత ఈ దృశ్యము, ఈ దేహము నాకు సంబంధించి నాకు బంధమై ఉన్నాయి లేక ఆనందమై ఉన్నాయి అనే భ్రమ కొనసాగుతుంటుంది. దీన్ని బట్టి గ్రహించవలసింది ఏంటి, ఈ జగత్తులోని పదార్థ సమూహాలన్నీ వీటి యొక్క ఆకారాలు, అనుభూతులు మొదలైన వాటితో సహా కల్పన యందు మాత్రమే ప్రతీతం అయి ఉంటున్నాయి. వాస్తవానికి ఈ జగత్తుకి ఏ ఇటువంటి ఆకృతి అనేది ఏమీ లేదు. ఇదంతా కూడా భావించువాడు, భావన, ఈ రెండింటి యొక్క సంబంధమే అని గమనించోయ్యా. ఇక మనం మళ్ళా లీలాదేవి విషయానికి వద్దాం. ఆ లీలాదేవి దేహాన్ని, ఆ జ్యేష్ఠ శర్మ యొక్క దేహాన్ని వన్య స్వప్న తుల్యంగా వాస్తవానికి అసత్తుగా గమనించి ఉన్నది. ఎందుకని, ఇంతసేపు సరస్వతి దేవి యొక్క బోధను వినడం చేత, సూక్ష్మదేహధారిని అయి ఉండటం చేత, దానికి కనపడే దేహాలు, తల్లి, కూతుళ్ళు, సంబంధాలు, కుటుంబము, వ్యవస్థ, ఇదంతా కూడా కల్పనా చమత్కారమే, ఆత్మ యథార్థం అనే భావంతో, ఆత్మ యొక్క ప్రత్యక్ష రూపమే అన్న భావంతో చూస్తుంది. చిదాకాశమే కాంతి చేత నానా రూపాలుగా కనబడుతోంది కదా అన్నటువంటి భావనను సుస్పష్టం చేసుకుంది కవులు లీలాదేవి. ఇదంతా చిదాకాశ రూపమైనటువంటి పరబ్రహ్మమే కదా అనేటువంటి అవగాహన కలిగి ఉన్నది. ఎందుచేత, అమ్మవారి చేత ఇంతసేపు బోధించబడింది అయి ఉంటుంది చేత. పైగా ఆ ఒకనొక బ్రహ్మాండంలో, ఈ బ్రహ్మాండంలో సూక్ష్మదేహిని ప్రవేశించి గిరిగ్రామంలో జరిగే తతంగం అంతా చూస్తూ ఉండటం చేత. అందుచేత బ్రాహ్మీ దృష్టి కలిగి, వర్తమానంలో బ్రాహ్మీ దృష్టి కలిగి ఉన్నటువంటి లీలాదేవికి, ఇది నా కొడుకు, వాళ్ళందరూ నా బంధువులు, ఇది నా జాతి, ఇది నా ఇల్లు, ఇటువంటి భ్రమ అంతా సమసిపోయి ఉంది. చూస్తున్నప్పుడు ఆత్మీయ దృష్టిని చూస్తుంది, దృశ్య పదార్థాలను చూస్తున్నప్పుడు. ఆగ, ఈ దృశ్య పదార్థాలు ఎప్పుడూ కూడా ఉత్పన్నం అయ్యే ఉండలేదు. నేను చూచేదంతా కూడా జన్మరహితమైన పరబ్రహ్మమే. నా క్రితం జన్మ కుమారుడు, అక్కడ బంధువులు, ఆ గిరిగ్రామంలోని ఆ బ్రాహ్మణ గృహంలో కనిపించినటువంటి అనేక మంది జన్మలు, వ్యవహారాలు, ఇవన్నీ కూడా జన్మరహితమైన పరబ్రహ్మమే మాత్రమే. అనేటువంటి అవగాహన ఆవిడకు ఉంది, లీలాదేవి. అందుచేత ఆవిడ చర్యల్లో గాని, దృష్టిలో గాని, స్పర్శలో గాని ఎక్కడ రాగము, ద్వేషము, అహంకారము, మమకారము లేదమ్మా, లేదు. అప్పుడు శ్రీరామచంద్రమూర్తి గారు అడుగుతున్నారు, మహర్షి అలా అయితే లీలావతి జ్యేష్ఠ శర్మను ఎంతో ప్రేమగా స్పృశించింది అన్నారు కదా, అది మాతృవాత్సల్యంతోనే కదా, క్రితం జన్మ సంబంధ బాంధవ్యం చేతనే కదా, ఇతను నా పుత్రుడు కదా, దుఃఖిస్తున్నాడే, ఇతని దుఃఖం ఎలా తొలగాలి అన్న భావంతోనే కదా, అవునా కాదా? వశిష్ఠ మహర్షి చెప్తున్నారు, ఓహో అదే, ఆ బిడ్డకి కూడా కించిత్ తత్వజ్ఞానం కలిగి దుఃఖంతో చెల్లించాలి అన్నటువంటి స్వభావ సిద్ధమైనటువంటి సాధువుల యొక్క గుణ విశేషం చేత స్పృశించింది కాని, బ్రహ్మజ్ఞులు, జ్ఞానులు అజ్ఞానం చేత జీవులు బాధపడుతూ ఉంటే, అయ్యో వీళ్ళకి విషయం తెలియలేదు కదా, విషయం తెలిస్తే వీళ్ళందరూ ఆత్మస్వరూపులే అని గమనించి ఉంటే ఈ దుఃఖం ఉండేది కాదు కదా అని ఒక ఆయనకు వాత్సల్యం కలిగి ఉంటారు అజ్ఞానుల పట్ల. అటువంటి అజ్ఞానుల పట్ల స్వభావ సిద్ధంగా సాధువులకు ఉండేటువంటి వాత్సల్యం చేత స్పృశించింది కాని, ఈ జ్యేష్ఠ శర్మ నాకు సంబంధించిన వాడు, నా కొడుకు అన్న భావంతో స్పృశించలేదు. అంతేకాదు, ఇక్కడ ఇంకో విశేషణం కూడా నువ్వు గమనించాలి, అదేంటంటే ఆ జ్యేష్ఠ శర్మ కూడా అనేక జన్మల, పూర్వజన్మల ప్రయత్నం చేత ఆ అమృతతుల్యమైనటువంటి వాత్సల్యంతో కూడినటువంటి స్పర్శకి అతను అర్హుడయ్యాడు. అంతేగాని లీలకు ఇతను నా పుత్రుడు, నాకు చెందినవాడు, నా మాటే వినాలి, నేను ఇతన్ని కలిగి ఉండేదని కాక ఇతనికి వచ్చే దుఃఖం నాది, ఇటువంటి బుద్ధితో స్పృశించలేదు. అందుచేతనే జ్యేష్ఠ శర్మ ఒక దేవత ఇక్కడ వేయించేశారు, ఎవరో దేవతా స్త్రీ ఇక్కడ వేయించేశారు మా మీద కరుణతో అనుకుంటున్నాడు గాని ఇత క్రితం జన్మలో ఈవిడ నా మాతృమూర్తి అనే భావంతో చోట్ల అతనికి ఆ విషయం ఆ జ్ఞానము తెలియదు. ఎవరికైతే బోధ అనేటువంటి జ్ఞానానుభవం ఎవరు హృదయంలో జనిస్తుందో వారికి ఇదంతా శుద్ధ చిన్మాత్ర స్వరూపంగా ఆత్మస్వరూపంగా మాత్రమే అనుభూతమవుతుంది. ఈ అనేకంలో ఏకం వాళ్ళు ఆస్వాదిస్తూ ఉంటారు. ఈ జాగృత పదార్థములు, స్వప్నంలో చూడబడిన పదార్థాలు, సంకల్ప పొరలో అనుభవించే పదార్థాలు, ఇవన్నీ కూడా వీటన్నిటికి ఈ మూడిటికి బ్రహ్మజ్ఞులకు తేడా కనిపించదు. సర్వము బ్రహ్మము గాని కనిపిస్తూ ఉంటుంది. రామచంద్ర విన్నావు కదా, నువ్వు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పాను. ఇక మనం మరల లీలాదేవి యొక్క మరొక జన్మకు సంబంధించినటువంటి గిరిగ్రామ బ్రాహ్మణ గృహంలో ప్రవేశించిన విధానం, వాళ్ళు అక్కడ ఏమేమి జరిగింది ఆ విషయాలు మళ్ళీ చెప్పుకుంటూ వస్తాను. అప్పుడు ఏమైంది, లీలా సరస్వతులు దేవతా కన్యలు, దేవతలే అక్కడికి వేయించేశారు కరుణతో భావంతో వారికి నమస్కరిస్తూ ఒక ఆనక తన్మయంలో ఉన్నారు కదా. అప్పుడు ఇది జ్యేష్ఠ శర్మ తదితర బంధువులంతా కూడా ఇంతలో లీలాదేవి సరస్వతులు ఆ బ్రాహ్మణ గృహంలో ఉంటూనే మేము వీరికి అదృశ్య రూపమయ్యేదము గాక, అంటే వీరికి మేము భౌతిక రూపంగా కనిపించకుండదము గాక అన్ భావన ఆశ్రయించారు. ఇందాక మేము వీరికి కనపడదము గాక అన్నటువంటి అనే సంకల్పంతో ఇద్దరు తిరిగి మూర్తులై కనిపించారు. ఇప్పుడేమో ఆ లీలాదేవి సరస్వతి కూడా వీరికి మేము కనపడకుండదము గాక, అప్రత్యక్షమయ్యదము గాక, అదృశ్య రూపమయ్యదము గాక అని సంకల్పించారు. మరుక్షణం వారిద్దరు కూడా అదృశ్య రూపులయ్యారు, అంటే వాళ్ళు అక్కడ కనపడాల ఫిజికల్ గా వాళ్ళు అక్కడే ఉన్నప్పటికీ ఆ గృహంలోని జనులు ఆహా వనదేవతలు మన మీద అనుగ్రహంతో వచ్చారు, దర్శనం ఇచ్చారు, మన వశిష్ట బ్రాహ్మణుడు ఆయన భార్య అయినటువంటి అరుంధతి యొక్క పుణ్యకార్యం పుణ్యవశం చేతనే వీళ్ళు శాంతిని కలగజేయడానికి ఇక్కడికి వచ్చారు కదా అని అనుకున్నారు. వచ్చి మాయమయ్యారు అని ఆశ్చర్య చిగుతులు అవుతూ ఉన్నారు. ఆ యొక్క సందర్శనాన్ని ఆ అనుభవాన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిలో దాన్ని సమన్వయించుకుంటూ ఏవో పూర్వమున్న విశేషాలతో దానికి ఆలంబనం చేసుకుంటూ ఒకరితో ఒకళ్ళు సంభాషించుకోవడం ప్రారంభించారు. కొద్దిసేపు అయిన తర్వాత వాళ్ళందరూ కూడా అక్కడ బంధువులందరూ తమ తమ పనుల్లో ఇదపూర్వంలాగానే నిమగ్నులయ్యారు. ఇక మన లీలా సరస్వతులు ఇద్దరు కూడా ఆ గృహ మండప ఆకాశంలో లీనమై ఉన్నారు, సూక్ష్మ రూప ధారణ చేసి ఉన్నారు. ఇక ఆ లీలాదేవి ఆ గిరిగ్రామంలో చాలా చాలా సంవత్సరాలు మెనీ టెన్స్ ఆఫ్ ఇయర్స్ లీలాలిగా ఉండి అక్కడ గడపడం జరిగింది కదా. పైగా అక్కడ స్థితిలో అది 8వ రోజు మరణం జరిగి 8వ రోజు మాత్రమే. ఇటువంటి ఆయా కారణాల చేత లీలాదేవి అక్కడ విషయాలను ఆశ్చర్యపడుతూనే విచలిత భావంతో సరస్వతీదేవి వైపు ఈ విధంగా పలకడం ప్రారంభించింది. సరస్వతీదేవి ప్రశాంత మౌన ఆనంద ముఖంతో భక్తురాలి యొక్క మాటలు చిన్నపిల్లల మాటలలాగా వెంటనే ప్రారంభించారు. అప్పుడు చెప్తూ ఉంటే శ్రీరాముడు మళ్ళా ఒకసారి ఇంటర్వ్యూ మహర్షి చక్కటి విశేషం చెప్తున్నారు. అయితే నాకొక అనుమానం, నాకు ఇక్కడ ఒక అనుమానం వస్తోంది. అదేమంటారా, మీరేం చెప్తున్నారు సరస్వతీదేవి ఆ లీల అశరీరులై అక్కడ సంచరిస్తున్నారు అన్నారు. ఇద్దరికి శరీరాలు లేవు, భౌతిక శరీరాలు లేనప్పుడు వాళ్ళు సంభాషించుకోవడం ఎలా కుదురుతుందో చెప్పండి. వాళ్ళు ఎక్కడ సంభాషించుకుంటున్నారు, ఎట్లా సంభాషించుకుంటున్నారు? వారు అశరీరులు కదా ఉభయులు, శరీర రహితంగా అన్నారు కదా. శరీరం ఉంటే కదా, నోరు ఉంటే కదా ఒకరితో ఒకరు మాట్లాడి. వారిద్దరికి భౌతిక శరీర రహితులు లేక అశరీరులు ఉన్నారు కదా, మరి వాళ్ళు ఒకరితో ఒకరు ఎలా మాట్లాడుకున్నారు? ఆ విశేషం ఏంటో, అది ఎలా సాధ్యమైందో ఆ విషయం చెప్పండి స్వామి. తద్వారా మాకు కొంత జ్ఞానం ప్రవృద్ధం అవుతుంది. అప్పుడు వశిష్ఠ మహర్షి అంటున్నారు, ఓ వారిద్దరూ భౌతిక రూపులు కాకుండా, వాళ్ళకి భౌతిక రూపాలు లేవు, మరి ఎలా సంభాషించుకుంటున్నారు అని కదా నీ అనుమానం. ఇప్పుడు స్వప్నంలో స్వప్న ద్రష్ట ఇద్దరు మాట్లాడుకుంటున్నట్టు సంభాషిస్తారు, వింటూ ఉంటారు కళ్ళలో ఇద్దరు మాట్లాడుతారు. కళ్ళలో ఇద్దరు ఎవరో వారిలో వారు మాట్లాడుకుంటున్నట్టుగా కలగన్నాడు అనుకో. ఇప్పుడు స్వప్నంలో కనిపించిన వారు నిజంగా ఉన్నారా? లేరు. లేనప్పుడు వాళ్ళిద్దరి మధ్య సంభాషణ జరిగిందనేది స్వప్న అనుభవం తర్వాత వాళ్ళిద్దరు నా గురించి ఇలా మాట్లాడుకున్నారు అనే మాట జ్ఞాపకం వస్తుంది కదా. మరి అక్కడ అసలు ఇద్దరు వ్యక్తులే లేరు కదా. స్వప్నంలో విషయం ఎక్కడుంది? స్థూలమైనటువంటిది ఏమీ లేదు కదా. స్వప్నంలో స్వప్న కల్పన చేత ఏర్పడిన ఇద్దరు యొక్క సంభాషణ ఏ విధంగా జరుగుతుందో మన లీలా సరస్వతి కూడా భౌతిక శరీరాలు లేనప్పటికీ ఒకరితో ఒకరు తమ సూక్ష్మ దేహాలతో, ఆతివాహిక దేహాలతో, ఆలోచన లేక భావనా దేహాలతో ఒకరితో ఒకరు సంభాషించుకుంటున్నారు. అలాగే స్వప్నంలో సంకల్పంలో కూడా ఊహ చేత ఇద్దరు మాట్లాడుకుంటున్నట్టుగా వింటూ ఉంటారు ఆ మాట్లాడుకునే విషయాలు. వాస్తవానికి భౌతిక దేహాలు ఎక్కడేం లేవు, కానీ సంభాషణ జరిగిన అనుభూతి మాత్రం జరుగుతూ ఉంటుంది. అలాగే ఆ ఇద్దరు కూడా సరస్వతీదేవి లీలాదేవి కూడా సూక్ష్మ శరీర మాత్రులే అయ్యి ఒకరితో ఒకరు సంభాషించుకోవటం ఇద్దరి పట్ల సిద్ధిస్తూ ఉన్నది. భౌతిక దేహం లేకపోయినా వారిద్దరూ కూడా భౌతిక దేహ రైతులైనప్పటికీ తమ యొక్క హితపూర్వక కార్యక్రమానికి సంబంధించినటువంటి జ్ఞప్తి కలిగి ఉన్నారు, అనుభూతి కలిగి ఉన్నారు, సంస్కార రూపంలో కలిగి ఉన్నారు. అప్పుడు ఇక సరస్వతి అమ్మవారు ఏం చెప్పారో విను రామచంద్ర. ఓ సర్వికులారా, మనం కొనసాగిస్తున్నాం. శ్రీ సరస్వతీదేవి అంటోంది, ఓ లీలా, మనం నీ స్వస్థానం నుంచి ఇక్కడికి తీసుకొచ్చాను, ఈ గిరిగ్రామానికి తీసుకొచ్చాను, ఇతపూర్వపు నీ జన్మ సంబంధించినటువంటి స్థానానికి తీసుకొచ్చాను. అంతా తెలుసుకున్నావు కదా, నీకు ఇతపూర్వమే ఈ దేహానికి ముందే ఉనికి ఉన్నది అని నిరూపించడానికి ఇక్కడికి తీసుకురావడం జరిగిందమ్మా. జన్మ నీ యొక్క ప్రారంభం కాదు, దేహంతో ఎవరు ఏ జీవుడు ప్రారంభం కావట్లేదు, అంతకు ముందే ఉన్నాడు అని ప్రతి జీవుని పట్ల ఇది సత్యమై ఉన్నది. దేహం యొక్క రకకు ముందే ఉన్నాడు. అలాగే దేహం పోక చేత అతను పూర్వ అతను యథాతథమై ఉంటాడు అనేటువంటి ఆత్మ తత్వ సిద్ధాంతాన్ని ప్రతిపాదించి నిరూపించడానికి పైగా నీ కోరికపై ఇక్కడికి తీసుకొచ్చాను. అంతా చూచావు కదా. ఇక్కడికి వచ్చినందుకు నువ్వు ఏది తెలుసుకోవాలో అది తెలుసుకుని ఉన్నావని నేను అనుకుంటున్నాను. అదేంటంటే, ఈ దేహానికి ముందే నేనున్నాను, దేహం తర్వాత నేనున్నాను, ఇట్లా అనేక దేహాలు రావచ్చు పోవచ్చు, నేను మాత్రం వీటికి అతీతంగా కేవల సాక్షిగా ఉన్నాను అనే విషయం నీకు సుస్పష్టం కావాలనే ఉద్దేశంతో ఇప్పుడు నిన్ను క్రితం జన్మకు నీకు సంబంధించిన క్రితం జన్మ స్థానం అయినటువంటి గిరిగ్రామాన్ని తీసుకొచ్చి ఈ పరిసరాలన్నీ చూపించానమ్మా. ఈ కనపడే జగత్తంతా కూడా పరబ్రహ్మ సత్త యొక్క స్వరూపమే. ఈ జీవుడు వారి అనుభవాలు అన్ని కూడా అజ్ఞానం ఉన్నంత కాలం జగద్భ్రమ తొలగదు. జ్ఞానోదయం అయిన మరుక్షణం జగత్తు ఉండదు. ఉదాహరణకండి, ఒక అతను నాటకంలో పాత్ర వహిస్తున్నాడు. ఆ పాత్ర నటిస్తున్నాడు. ఆ పాత్రలో నటిస్తూ హరిశ్చంద్రుడి పాత్ర నటిస్తున్నాడు అనుకుందాం. ఆ హరిశ్చంద్రుడి పాత్రలో నటిస్తూ, ఓ ఈమె నా భార్య కదా, ఇతను నా కొడుకు కదా, వీరు నా గురువు కదా, వీరి నక్షత్రకుడు అనేటువంటి విశ్వామిత్రుని శిష్యుడు కదా, ఇలా నాటకంలో అనుకుంటూ ఉంటాడు ఒక నటుడు. అయితే వస్తుత అతను ఒక వ్యక్తి, రాముడు అనే వ్యక్తి. నేను రాముడు అనే వ్యక్తిని అంతేగాని హరిశ్చంద్రుడి నాటకం ద్వారా ఏర్పడేటువంటి వస్తువులతో సంబంధం, వ్యక్తులతో సంబంధం నాకు సంబంధించినవి కావు, నేను వాటికి సంబంధించిన వాడిని కాదు. వాళ్ళు ఈ డ్రామాలో నటిస్తున్నారు, నేను నటిస్తున్నాను అన్నటువంటి భావన. అంటే దీనికి అంతటికీ, ఈ జగన్నాటకానికి అంతటికీ నేను ఆవలో ఉన్నాను, కేవల సత్తా స్వరూపున్నై, పరబ్రహ్మ సత్తా స్వరూపున్నై ఉన్నాను అనేటువంటి అనుభూతి, కన్విక్షన్, దానికి సంబంధించినటువంటి సెన్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, దాన్ని మనం ఆత్మీయ స్థితి అంటున్నాం. అనగా అవగాహన చేత, బ్రహ్మజ్ఞానం చేత ఇదంతా పరబ్రహ్మమేగా శేషిస్తుంది. లీలాదేవి, ఇక్కడ ఇంకో చమత్కారం కూడా నీ దృష్టికి తీసుకొస్తాను. ఈ కనపడే జీవుల్లో ప్రతి ఒక్కరూ కూడా కేవల మోక్ష స్వరూపుడే, స్వతహాగా మోక్ష స్వరూపుడే, వితౌట్ డిపెండెన్స్ ఆర్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఎనీబడి, స్వతహాగా మోక్ష స్వరూపు, జ్ఞాన స్వరూపుడే, కేవల సాక్షి స్వరూపుడే. అయినప్పటికీ ఏమవుతుంది, ఈ జీవులందరూ నిష్కారణంగా స్వకల్పితమైనటువంటి మోహం చేత జగత్తు అనబడేటువంటి ఒక భ్రమాత్మకమైనటువంటి దృశ్యాన్ని అనుభవిస్తూ ఉన్నాడు. ఒకసారి కాదు, అనేక దేహాలు. తనలో ఎప్పుడో అతను ఎందుకు జ్ఞానోదయం నిద్ర లేవడం, జ్ఞానం ఉదయించడం చేత ఇదంతా కాకతీయంగా చేయించి వేస్తున్నాడు. ఏది ఈ సమస్తము అయి ఉన్నదో, ఏది దాని యొక్క ప్రత్యక్ష రూపమే ఈ జగత్ దృశ్యమంతా అయి ఉన్నదో, అటువంటి భావన ఎందు ఎవరైతే సుస్థిరులు అవుతారో వాళ్ళకి జగత్ వారి పట్ల నశించినట్లే అవుతుంది. ఇంతకుమించి ఇంక వేరే విశేషమేం లేదు. ప్రతివాడు ఆత్మస్వరూపుడై తన యొక్క స్వస్వరూప స్థానాన్ని ఏమరిచాడు. ఇప్పుడు లీలాదేవి అడుగుతుంది, అమ్మా సరస్వతి దేవి లోకపోవాలి. ఇప్పుడు ఈ లీలాదేవి, సరస్వతి సూక్ష్మరూపులే అక్కడ ఆ కీరి గ్రామంలో తిరుగుతున్నారు కదండి, ఇంకా సంభాషించుకుంటున్నారు. సరస్వతి దేవి అని అడుగుతున్నారు లీలాదేవి గారు. లీలాదేవి అంటోంది, ఏ లోకపోవని, ఇక పూర్వం నేను నా భర్త ఈ భౌతిక దేహాన్ని ఇక్కడే ఉంచి వేరే చోట ఒక రాజ్యం ఏలుతున్నటువంటి అనుభూతిని పొందుతూ చిరాకాశంలో సంకల్ప జగత్తుని కల్పించుకుని అనుభవిస్తున్నాడు. అది నేను చూసి వచ్చాను కదమ్మా. అయితే అక్కడ వాళ్ళు అక్కడికి వీళ్ళకి నేను కనపడితే బాగుండు అని అనుకున్నా సూక్ష్మ దేహంతో వెళ్ళినప్పటికీ. అయినా కూడా అక్కడ సభలో నా భర్త అయినటువంటి ఆ మహారాజుగా వర్తమానంలో ఉన్నాడు కదా, ఆయనకు నేను కనపడలేదు, దరిద్ర జనులకి నేను కనపడలేదు. ఇక్కడ ఏం జరిగింది, నేను ఈ జాష్ట శర్మకు ప్రత్యక్ష రూపమే కనిపించదును కాక అని ఒక సంకల్పం చేశాను. వెంటనే జాష్ట శర్మ నిన్ను నన్ను కూడా కళ్ళతో చూడటం, ఫిజికల్ షేప్ ఫామ్ లో చూడటం జరిగింది. ఎందుచేత ఇలా జరిగింది? ఇది వెనకాల ఉన్నటువంటి ఆధ్యాత్మిక చమత్కారం ఏంటి? అప్పుడు సరస్వతి ఏం చెప్తుంది, ఓహో అదా, అప్పటికి అంటే నీ భర్త అయినటువంటి వర్తమాన జన్మలో భూత జన్మ భవ్యం జరిగిపోయిన జన్మ అయిపోయింది, వర్తమాన జన్మ జరుగుతుంది, భవిష్యత్ జన్మకి వెళ్ళిపోయాడు కదండి భర్త అయినటువంటి ఈయన పద్ముడు. ఓ లీలాదేవి, ఎప్పుడు నువ్వు భర్తకు చూడటానికి నువ్వు సూక్ష్మదేహంతో వెళ్ళావో అప్పుడు వీళ్ళకి నేను ప్రత్యక్షమయ్యేదను గాక అను నువ్వు సంకల్పించినప్పటికీ అది సిద్ధించలేదు. ఎందుచేత నీలో ఏదో ద్వైత భావం సుదృఢంగా దట్టంగా ఉన్నది. ద్వైతం ఉన్నంత వరకు అద్వైత కర్మ యొక్క ప్రయోజనం లభించదు. ఎండలో నుంచి నాకు చలగాలి ఏదేమిటి అంటే ఆయన అర్థం ఉందా? అభ్యాస వశం చేత మాత్రమే ఓ లీలాదేవి నీవు ఎంతో చక్కగా అభ్యాసం నిర్వర్తిస్తే కానీ నేను ఈ దేహమాత్రురాలను కాదు అనే, నేను ఈ దేహం మాత్రమే, ఈ దేహం హానితో నాకు హాని వస్తుంది అనేటువంటి దృఢభావం భ్రమభావం తొలగదు, తొలగనే తొలగదు. నీవు ఇతపూర్వం విదురధుని రాజ్యంలో, అంటే విదురధుడు అంటే ఎవరండి, ఈ పద్ముడు మరణించారు కదండి, ఆయన మరొక లోక దృశ్యాన్ని అనుభవిస్తూ ఉండగా ఇవి చూసి వచ్చారు కదా లీలాదేవి. అందుకని లీలాదేవి అడుగుతున్నారు అనమాట. నేను అక్కడ భౌతిక రూపంలో నేను సంకల్పించినప్పటికీ ఎందుకు కనపడలేదు అనే దానికి సమాధానం చెప్తున్నారు సరస్వతి దేవి. అమ్మా ఇలా అప్పుడు నీకు నేను లీలను అనేటువంటి భావ ఆవేశం ఉంది. నేను శరీరం మాత్రమును, ఈ శరీరానికి సంబంధించిన సంబంధాలన్నీ నాకు సంబంధించినవి, నాకు బంధాలు అనుబంధాలు సుఖమో దుఃఖమో కలుగజేయనున్నాయి అనేటువంటి భావన కలగాలంటే ఆత్మజ్ఞానమే శరణ్యం. అప్పుడు నీకు ఎప్పుడైతే ఆతిబాహిక దేహం లేక ఆత్మ, నేను ఆత్మస్వరూపుని కదా, ఇన్ని రూపాలు నావి కదా అన్నటువంటి ఒక ఆత్మ జ్ఞాన అనుభూతి ఎప్పుడైతే సుస్పష్టమవుతుందో అప్పుడు ఏర్పడే సత్య సంకల్పం చేత ఈ దృశ్యమంతా భ్రమమయే కల్పనయే అనేటువంటి భావం దృఢమవుతుంది. ఎప్పుడైతే ఈ ద్రష్ట లేక సాధకుడు లేక ముముక్షువు నేను శరీరము అనబడి నిర్వచనం చే బంధించబడాలన్నటువంటి నిష్కలంక చైతన్య తత్వమును ఆత్మైక్య స్వరూపును స్వరూపాన్ని తత్వమసి అని చెప్తుంది కదా శాస్త్రాలు, నేను కేవల ఆనంద ఆత్మస్వరూపాన్ని శారీరక సర్వ విషయాలకి అతీతుని అన్నటువంటి ఒక ఆయన అతీతమైన జ్ఞానానుభూతి ఏర్పడుతుందో అప్పుడు ఈ దృశ్యంలో కనిపించేటువంటి సంబంధాలు వ్యవహారాలు భ్రమపూర్వకం అని అంటూ అనుకుంటూ యథాతథంగా అందరిలాగానే అతను కూడా అటువంటి కూడా జీవిస్తూ ఉంటాడు. ఇప్పుడు నువ్వు నేను చెప్తున్న వాక్యాలు వినటం వల్ల లీలాదేవి, నువ్వు నేను ఆత్మను కదా, కేవల సాక్షిని కదా, నీ భావన క్రమక్రమంగా సుదృఢం అవుతుంది. అందుచేత ఇప్పుడు ఇక్కడ నువ్వు ఎవరికైతే ఆత్మ అనుభూత స్థితి సుస్పష్టం అవుతుందో వారు సత్య సంకల్పులు అవుతారు. అంటే వారు ఏది సత్యం అని సంకల్పిస్తే అది సత్యం అవుతుంది. ఇదా పూర్వపు జన్మ ఎందలి ఈ నా పుత్రుడు నన్ను చూడును గాక, చూసును గాక, భౌతికంగా చూసును గాక అని నువ్వు సంకల్పించావు. నీ ఆ అభిలాష ఇక్కడ నెరవేరింది. ఇప్పుడు కనుక నిర్మల జ్ఞాని అయ్యావు కాబట్టి ఓ లీలాదేవి, ఇప్పుడు నువ్వు ఇతర పూర్వపు జన్మ ఎందుకు అందరికీ దర్శనం ఇవ్వటం జరిగింది. నేను పాంచభౌతిక రూపాన్ని పొందుదను గాక అనే భావనతో మిగతా అవన్నీ వచ్చి పడాయి. ఇప్పుడు నువ్వు జ్ఞాని అయ్యావు కాబట్టి నీ భర్తను సమీపించి నువ్వు సంకల్పిస్తే వీరికి కనపడాలి, అది సత్యసిద్ధి పొందుతుంది అని ఈ విధంగా చెప్తూ ముందు ముందు అనేక విషయాలు మనకు చెప్పబోతున్నారు. శ్రోతలైన వారి మహిళందరినీ నమస్కరిస్తూ పరా బ్రహ్మ పరమేశ్వర పురుషోత్తమ సదానంద పరం జ్యోతి పరాత్పర పతిత పవన స్వప్రకాశ వరదాయక సకల లోక వాంఛిత ఫలద అప్రమేయ పాహి పాహి మాం పాహి పరబ్రహ్మ పరమేశ్వర పురుషోత్తమ సదానంద. ఏతత్సర్వం లోక కళ్యాణార్థం పరమేశ్వర పాదారవింద అర్పణమస్తు, సద్గురువుల పాదారవింద అర్పణమస్తు, వశిష్ఠ విశ్వామిత్రాది సప్తరుషుల పాదారవింద అర్పణమస్తు, వాల్మీకి ప్రసాదించినటువంటి మహత్తరమైనటువంటి శాస్త్రం అనేక చెవులకు వినపడి లోక కళ్యాణమవుగాక శుభమవుగాక. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాన్ని సంతు, అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ పుర్చోర్మాృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి.